సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా, ఈ సమయంలో కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుడుగా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఈ దినము మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉంచమని, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం మీద మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశము ఏంటి అంటే, ప్రభువు దేనిని అంగీకరించడు, ప్రభువు ఎందుకు అంగీకరించడు, ఈ రెండు ప్రశ్నలకు జవాబును నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ప్రభువు దేనిని అంగీకరించడు, ప్రభువు దానిని ఎందుకు అంగీకరించడు? జవాబు కూడా ముందే చెప్తాను, వివరణలోకి నేను మరలా వెళ్తాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయాలు ఏంటి అంటే, ప్రభువు స్తుతించడాన్ని ఇష్టపడడు, ప్రభువు స్తుతించడాన్ని, తనను స్తుతించడాన్ని అంగీకరించడు. రెండవది, ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వడం ఆయనకిష్టం లేదు, ఆయన దాన్ని అంగీకరించడు. జాగ్రత్తగా గమనించండి, ఆయనను స్తుతించడం ఆయనకిష్టం లేదు, అందుకోసమే ఆయన దాన్ని అంగీకరించడు. ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం ఆయనకిష్టం లేదు, అందుకోసమే ఆయన దాన్ని అంగీకరించడు. అదేంటది? ఇప్పుడు దాకా మనం విన్నది వేరు, ఇప్పుడు మీరు వింటున్నది వేరు. ఇప్పుడు దాకా మనం ఏమిన్నాం? ఆయనను స్తుతించడం ఆయనకి ఇష్టం, ఆయనను ఘనపరచడం ఆయనకి ఇష్టం అని విన్నాం. నిత్యము వేల దూతలు ఆయన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తుంటారని విన్నాం. ఆయన మాత్రమే స్తుతి నొందదగిన వాడు, స్తుతికి నొందడానికి ఆయన మాత్రమే అర్హుడు, పాత్రుడని విన్నాం. మరలాంటిది ఇప్పుడు నేను ముందుకు తీసుకొచ్చిన విషయం ఏంటంటే, ఆయనను స్తుతించడం ఆయనకిష్టం లేదు, కాబట్టి ఆయన దాన్ని అంగీకరించడు అని అన్నాను. రెండో స్టేట్మెంట్ ఏం చేశాను? ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం ఆయనకిష్టం లేదు, అందుకోసమే ఆయన దాన్ని అంగీకరించడు అని అన్నాను. ఇప్పటి వరకు మనం విన్నది కూడా, బీ మై విట్నెస్, మీరు నాకు సాక్షులుగా ఉండడి అని ప్రభువు కోరుకున్నట్లుగా మనం విన్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నన్ను గురించి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సాక్ష్యం ఇవ్వండి అని ప్రభు చెప్పినట్లుగా విన్నాం. అయితే ఇప్పుడు నేను ముందుకు తీసుకొని వస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన దాన్ని అంగీకరించడు. వాస్తవానికి ఈ రెండు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ని నేను ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ రెండు వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ని నేను ఎందుకు చేయవలసి వచ్చింది? ఇది మీకు అర్థం కావాలంటే నేను నెక్స్ట్ చెప్పేటువంటి వివరణ అంతా అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మనం మార్కు సువార్తలోనికి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు నేను చదువుతున్నాను. వాడు, నజరేయుడు ఒక యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని వాని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిల్లాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక దయ్యము పట్టినటువంటి వాడు యేసును గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, యు ఆర్ ద హోలీ వన్ అని అంటున్నాడు. యు ఆర్ ద హోలీ వన్, నీవు పరిశుద్ధుడవు అని అంటున్నాడు. నీవు పరిశుద్ధుడవు అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అదే రీతిగా ఒకసారి మనం 3వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయము, ఇదే మార్కు సువార్త 3వ అధ్యాయము 11 మరియు 12 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. 11 మరియు 12 వచనాలు, అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి, తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వానికి ఖండితముగా ఆజ్ఞాపించెను అని రాయబడి ఉంది. ఇందాక చదవబడిన లేఖన భాగాలు ఏం చూస్తున్నాం? యు ఆర్ ద హోలీ వన్, నీవే పరిశుద్ధుడవు. తర్వాత ఏం చూస్తున్నాం? యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడవు అని అంటున్నాయి. అదే రీతిగా మనం ఈవెన్ ఐదో అధ్యాయం 7వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటూ వస్తే అక్కడ కూడా ఉపయోగించే మాట ఏంటంటే, జీసస్ సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. జీసస్ సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని స్టేట్మెంట్ ఇస్తున్నాయి. యేసు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగాలు ఈ స్టేట్మెంట్స్ అన్ని రైటా కాదా? 100% రైట్. ఈ స్టేట్మెంట్స్ లో ఎక్కడైనా లోపం ఉందా? ఎక్కడ కూడా లోపం లేదు. యు ఆర్ ద హోలీ వన్, నీవు పరిశుద్ధుడు, ఈ స్టేట్మెంట్ తప్ప కాదు. ఈ స్టేట్మెంట్ రైటే. తర్వాత యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడు. పోనీ ఈ స్టేట్మెంట్ ఏమైనా తప్ప? ఈ స్టేట్మెంట్ కూడా తప్పు కాదు. ఇది కూడా 100% రైటే. యు ఆర్ ద మోస్ట్ హోలీ గాడ్, ఓకేనా, నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఈ స్టేట్మెంట్ కూడా ఏమైనా తప్ప? లేదు. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. కానీ ఈ మూడు స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత అపవాది ఈ మూడు స్టేట్మెంట్స్ని ఇచ్చిన తర్వాత ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, బీ సైలెంట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ అని అన్నాడు. బీ సైలెంట్ అన్నాడు, ఓరకుండు అని అన్నాడు. దీన్ని ఇంకొంచెం మన భాషలో చెప్పాలంటే షటప్ యువర్ మౌత్ అని అన్నాడు, నోరు మూసుకో అని అన్నాడు, కమ్ అవుట్ అని అన్నాడు, బయటికి రా అన్నాడు. అదే మూడో అధ్యాయంలో మన కింద భాగం చూస్తే అక్కడ ఏమిందంటే, హీ స్ట్రిక్ట్లీ ఆర్డర్డ్ దెమ్ నాట్ టు మేక్ హిమ్ నోన్ అని అంటాడు. హీ స్ట్రిక్ట్లీ ఆర్డర్డ్, ఆయన ఖండితముగా వానికి ఆజ్ఞాపించాడు అని రాయబడింది. అదే అధ్యాయంలోకి వస్తే అక్కడ ఏమంటుందంటే, హీ ఆర్డర్డ్ దెమ్ టు గో ఇన్ టు ద పిక్స్, ఏయ్ బయటికి వెళ్ళిపో నువ్వు అని అన్నాడు, బయటికి వెళ్ళిపో నువ్వు అని అన్నాడు. సో క్రీస్తునందు ప్రేమ దేవునిలారా, మీకు ఇక్కడే నేను చెప్పాలనుకున్నటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేంటి అంటే, నేను చెప్పిన ముందు స్టేట్మెంట్ ఏంటి, ఆయనను స్తుతించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన అంగీకరించడు అని అన్నారు. ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు ఆయన అంగీకరించడు అని అన్నారు. అయితే ఇది ఎవరి విషయంలో అనేదే ఇక్కడ సమస్య. ఎందుకనంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో గమనిస్తే అపవాది ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు, అపవాది ఆయనను పొగుడుతూ ఉన్నాడు, అపవాది ఆయనను గురించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడని, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని, ఈయన పరిశుద్ధుడు అనని ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కానీ ప్రభు వెంటనే ఖండించి ఆజ్ఞాపించి గెట్అవుట్ అని అంటున్నాడు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయన స్తుతించబడ్డం ఆయనకిష్టమే, కానీ అపవాది చేత వాని పెదవుల చేత స్తుతించబడ్డం ఆయనకి ఇష్టం లేదు. జాగ్రత్తగా గమనించండి, ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడము సకల జనులకు ఆయనకి ఇష్టమే, కానీ ఒక అపవాది వచ్చి ఆయన పక్షాన నిలబడి ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. అందుకోసమే ఆయన వాని ఖండిస్తున్నాడు, ఆయన వాణ్ణి గెట్అవుట్, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, అపవాది చేత స్తుతించబడ్డాన్ని, అపవాది చేత పొగడబడ్డాన్ని, అపవాది చేత మెచ్చుకోబడ్డాన్ని, అపవాది చేత సాక్ష్యం ఇప్పించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన దాన్ని అంగీకరించడం లేదు, ఆయన అంగీకరించడం లేదు. ఇక్కడ మీరు ఇదే 1వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ కొన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఉదాహరణకి మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనం చదివామనుకోండి. 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. అందరును విస్మయముంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొని. చుట్టూ ఉన్న ప్రజలకు కూడా ఏమర్థమైంది తెలుసా?
ఆయన అధికారము కలిగిన వాడై వాటికి ఆజ్ఞాపించగా, బీ సైలెంట్, మీరు మౌనంగా ఉండండి అనంటే అవి సైలెంట్ అయిపోయాయి. గెట్ అవుట్, వెళ్ళిపోండి అంటే అవి వెళ్ళిపోయినాయి. చూడు ప్రజలకేమర్థమైందంటే, అరే ఇదేంటిది, ఈవెన్ అపవిత్రాత్మలు కూడా ఆయన ఆజ్ఞలకు ఇంత చక్కగా లోబడుచున్నవి, ఇంత చక్కగా ఆయన మాట విని లోబడుచున్నవి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈవెన్ అపవాది చక్కగా ఆయన ఆజ్ఞలకు లోబడుచున్నాడు కూడా. అంత మాత్రమే కాదు, 34వ వచనం నుంచి అయితే 34వ వచనంలో ఏముంటుందనంటే, ఆయన నానా విధము రోగముల చేతను పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేక దయ్యములను వెళ్ళగొట్టెను, అవి తన్ని ఎరిగి ఉండినందున ఆయన దయ్యములు మాట నాడలేదు. అంటే మనకేమర్థమవుతుంది, ఈవెన్ ద సాటన్ నోస్ హూ ఈజ్ జీసస్. వాటికి యేసు ఎవరో బాగా తెలుసు. యేసు ఆజ్ఞాపిస్తే లోబడుచున్నవి, జాగ్రత్త గమనించండి, వాటికి యేసు ఎవరో బాగా తెలుసు. యేసు ఆజ్ఞాపిస్తుంటే అవి లోబడుచున్నవి, అయినప్పటికీ యేసు వాటిని అంగీకరించలేదు, వాటి స్థుతిని వాటి సాక్ష్యమును అంగీకరించలేదు. క్రీస్తునందు ప్రేమ జన్మిల యుదయకాల సమయంలో నేను మీకు చెప్పాలనుకున్న అంశము విషయము ఏంటి అనంటే, జాగ్రత్త గమనించండి, అపవాదికి యేసు ఎవరో తెలుసు, ఈవెన్ నీకు నాకు కూడా యేసు ఎవరో చాలా స్పష్టంగా తెలుసు. అవి యేసు ఆజ్ఞలకు లోబడుచున్నవి, నీవు నేను కూడా యేసు ఆజ్ఞలకు లోబడుచున్నాం. కానీ ఆయన అపవాది చేత వస్తున్నటువంటి ఆ స్థుతిని అంగీకరించడం లేదు. ఈరోజు మన నోటి గుండా నుంచి వస్తున్నటువంటి స్థుతిని ఆయన అంగీకరిస్తున్నాడా లేదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు సాతాన్ని ఆయన అంగీకరించడం లేదు? ఎందుకు అపవాదిని ఆయన అంగీకరించడం లేదు అంటే, బైబిల్ గ్రంథంలో సాతాను గురించి అనేకమైన విషయాలు రాయబడ్డాయి. ఈరోజు వాస్తవానికి నేను సాతాను గురించి హైలైట్ చేయడం నా ప్రాముఖ్యమైన ఉద్దేశం కాదు. ఓకే, అంటే అపవాది సాతాను గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ అలా ఉంటే మనము కూడా దేవుని చేత అంగీకరించబడము, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మీ ముందు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ఉదాహరణకి సాతాను గురించి బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తుంది? సాటాన్ చీట్స్, వాడు మోసగిస్తాడు. ఎందుకని? వాడు మోసగాడు కాబట్టి. సాటాన్ డీవియేట్స్ అంటే వాడు మన దారిని మళ్ళిస్తాడు, మన గమ్యాన్ని మళ్ళిస్తాడు. వాడు ఈ డీవియేట్ చేస్తాడు మనల్ని రైట్ డాక్ట్రిన్ నుంచి, రైట్ టీచింగ్స్ నుంచి, రైట్ కాన్సెప్ట్ నుంచి వాడు మనల్ని డీవియేట్ చేస్తాడు. ఎందుకంటే వాడు మోసగాడు కాబట్టి. సాటాన్ ఫ్రైటన్స్, వాడు భయపెడతాడు. సాతాన్ డిస్కరేజెస్, వాడు నిరుత్సాహపరుస్తాడు, నిరుత్సాహపరిచేటువంటి వాడు. సాటాన్ బ్రేక్స్, వాడు విడగొడతాడు, వాడు విడగొట్టేటువంటి వాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సాటాన్ లైస్, వాడు అబద్ధం ఆడుతాడు. బికాస్ హీఈస్ ఎ లయర్, వాడు అబద్ధికుడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి, వాడు అబద్ధికుడు కాబట్టి, వాడు అబద్ధమాడుతాడు కాబట్టి, వాడు చెప్పేది సత్యం కాదు కాబట్టి, వాడి నోటి నుండి వచ్చేది కేవలం పెదవుల మీద నుంచి వచ్చేదే కానీ అది హృదయ అంతరంగంలో నుంచి వచ్చేది కాదు కాబట్టి, దేవునికి అది తెలుసు కాబట్టి దేవుడు వాని స్థుతిని అంగీకరించడం లేదు. ఈరోజు నీవు నేను ఇంకా అబద్ధికులముగా ఉంటే, అబద్ధాలు చెబుతూ ఉంటే, ప్రతి చిన్న దానికి, అయిన దానికి, కాని దానికి అబద్ధములు చెప్తూ ఇంట్లో వాళ్ళని మోసగిస్తుంటే, అబద్ధములు చెప్తూ సంఘమును మోసగిస్తుంటే, అబద్ధములను చెప్తూ నిన్ను నువ్వు మోసగించుకుంటూ ఉంటే, అబద్ధములను ఆడుతూ నువ్వు దేవుణ్ణి మోసగిస్తూ ఉంటే, అప్పుడు నీవు నీ పెదవుల గుండా చేసేటువంటి స్థుతి కూడా ఏమైంది? నువ్వు చక్కగా వెళ్ళావు దేవుని మందిరంలో, చక్కగా దేవుణ్ణి పాట పాడావు, చక్కగా దేవుణ్ణి ఆరాధన చేశావు, చక్కగా పాట పాడావు, చక్కగా స్తుతించావు. కానీ ఆ పాట, ఆ స్థుతి అంగీకరించబడిందా లేదా అన్నది ఇక్కడ పెద్ద సమస్య, అదే ప్రశ్న ఇక్కడ. కానీ బయట విశ్వాసులు, బయట ప్రజలు, సంఘం ఏమని చెప్తుంది? అబ్బా బ్రదర్, ఈరోజు ఎంత చక్కగా పాడారు బ్రదర్, అసలు నిజంగా మీరు పాడుతుంటే మేము అసలు అలాగ ఆరాధనలోకి వెళ్ళిపోయాం బ్రదర్ అని మన గురించి చెప్తా ఉంటారు కదండి. మనుషులు అంగీకరిస్తున్నారు, మనుషులకి నచ్చింది, మనుషులు అందుకోసమే నచ్చి పొగుడుతూ ఉన్నారు. కానీ అది దేవుడు అంగీకరించాడా లేదా? దేవుడు ఎలా అంగీకరిస్తాడు నువ్వు ఇంకా ఒక అబద్ధికుడిగా ఉంటే? దేవుడు ఎలా అంగీకరిస్తాడు ఇంకా నువ్వు మోసగాడిగా ఉంటే? అబద్ధమునకు జనకుడు అపవాది అయితే ఈ అపవాది యొక్క సంతానముగా నువ్వు ఉంటూ అపవాది వలె నువ్వు కూడా అయాను పరిశుద్ధుడు, అయాను మహోన్నతుడు, అయాను ఘనపరచబడినటువంటి వాడవని చెప్పి నువ్వు పాటల ద్వారా చక్కగా స్తుతిస్తూ నువ్వు అంగీకరిస్తూ ఉంటే, నీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు అపవాదులు ఏమంటాడంటే బీ సైలెంట్ అని అంటున్నట్లుగా నిన్ను నన్ను కూడా ఆయన బీ సైలెంట్ అని అంటున్నాడు. ఓరకుండు. ఎందుకని? నువ్వు పై పెదవుల గుండా నీ నోటి నుంచి వచ్చే పాటను కాదు ఆయన చూసేది, నీ అంతరంగ జీవితాన్ని చూస్తాడు ఆయన. నువ్వు పైకి ఎంత చక్కగా ఆరాధన చేసావు, ఎంత చక్కగా ఆయన్ని స్తుతించావు, నువ్వు ఆరాధన చేసి స్తుతిస్తూ ఉంటే ప్రజలంతా ఎంత తన్మయత్వం చెందారు దాన్ని చూడ్డా ఆయన, దాన్ని చూడ్డా ఆయన. ఆయనని అంతరంగ జీవితాన్ని చూసేటువంటి దేవుడు. ఇక్కడ అపవాది అయాను సర్వోన్నతుడు, నువ్వు మహోన్నతుడు, నువ్వు పరిశుద్ధుడు అని పొగుడుతూ ఉంటే, మెచ్చుకుంటూ ఉంటే, స్తుతిస్తూ ఉంటుంటే షటప్ అని అంటున్నాడు. నోరు మూసుకో, గెట్ అవుట్ అని అంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటున్నాడు. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు ఎంత చక్కగా స్తుతించావు అన్నది ప్రాముఖ్యం కాదు. ఇంకొన్నిసార్లు కొంతమంది గంటలు గంటలు ప్రార్థన చేస్తే, అసలు మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళు ఉపయోగించేటువంటి పదాలు కానీ, వాళ్ళు చెప్పేటువంటి ఆ పదాలు కానీ, ఎంతంత పెద్ద పదాలు చక్కగా గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. జాగ్రత్త గమనించండి, నువ్వు కన్నీటితో ప్రార్థన చేయడం నేను తప్పనడం లేదు, మోకరించి ప్రార్థన చేయడం తప్పనడం లేదు, గంటల సమయం ప్రార్థన చేయడం తప్పు అని నేను అనడం లేదు. కానీ వ్యక్తిగతంగా నీకు తెలుసు నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. ఎందుకంటే దేవుడు నీ అంతరంగ జీవితంలోనికి తొంగి చూచేటువంటి దేవుడు. కాబట్టి నీ జీవితము సరిగా లేకపోతే, నీ బ్రతుకు సరిగా లేకపోతే, నువ్వు ఒక అబద్ధికుడుగా, ఒక మోసగాడివిగా, ఒక మోస వ్యక్తిగా నువ్వు ఉంటూ నువ్వు దేవుణ్ణి ప్రార్థనతో ఎంత చేరుకోవాలని ప్రయత్నం చేసినా ప్రభు అంటాడు బీ సైలెంట్, నిశ్శబ్దంగా ఉండు అని అంటాడు. బహుశా నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకు జవాబు వచ్చి ఉండొచ్చేమో. వాళ్ళని దగ్గరకు వచ్చి అక్క నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబునిచ్చాడు. కానీ ఇక్కడ ప్రజలు అంగీకరించారా లేదా అన్నది ముఖ్యం కాదు, ప్రభు అంగీకరించాడా లేదా అన్నది ప్రాముఖ్యం. ప్రభు అంగీకరించాడా లేదా అన్నది ప్రాముఖ్యం. క్రీస్తునందు ప్రేమించే దేవుళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ఎంతసేపు ప్రార్థన చేసాం కాదు, ఆయనకి నచ్చినట్లుగా ఎలా జీవించామన్నది ప్రాముఖ్యం. ప్రార్థన ప్రాముఖ్యం కాదు అని నేను అనడం లేదండి, జాగ్రత్త గమనించండి. కానీ ప్రార్థన కంటే ముందు నీ జీవితం ప్రాముఖ్యం అంటున్నాను. పాటలు పాడడం తప్పు అని నేను అనడం లేదండి, కానీ పాటలు పాడడానికంటే ముందుగా నీ జీవితం ప్రాముఖ్యం అంటున్నాను. అద్భుతమైన ప్రసంగం చేయొచ్చు, అద్భుతంగా నువ్వు వాక్యం చెప్పొచ్చు, నువ్వు వాక్యం చెప్పినప్పుడు ప్రజలు నేను చాలా చక్కగా పొగడొచ్చు, అసలు ఎంత చక్కగా నువ్వు వాక్యం చెప్పావని. వెరీ గుడ్, మంచిదే. ప్రజలు అంగీకరిస్తున్నారు, సంఘం అంగీకరిస్తుంది, కానీ ప్రభు అంగీకరిస్తున్నాడా లేదా అన్నది ప్రాముఖ్యం. ప్రభు అంగీకరించాలంటే మన అంతరంగ జీవితం సరిగా ఉండాలి. అపవాదిని ఎందుకు ప్రభు అంగీకరించలేదు? బికాజ్ ఈజ్ ఏ లయర్. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధము అని అంటే వాస్తవమైనటువంటిది కాదు, సత్యమైనటువంటిది కాదు. పైకి ఒకటి కనిపిస్తుంది కానీ లోపల ఉండేది మాత్రం మరొకటి, అదే అబద్ధం. సో ఇప్పుడు మన పైకి మన జీవితం ఒక విధంగా ఉంటుంది, కానీ లోపల మన జీవితం అలాగే ఉండడం లేదు. అంటే అది అబద్ధం. సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావో, సహోదరుల ముందు నువ్వు ఎలా ఉంటున్నావో, సేవకుల ముందు నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు అలా ఉండడం లేదు, అదే అబద్ధం. అంటే నీ జీవితం అబద్ధం. 10 మంది ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, సంఘంలో నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు. కానీ అదే ఇంటి దగ్గర, నీ భర్త దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ దగ్గర అప్పు చేసిన వారి దగ్గర, వారి దగ్గరకు వచ్చిన తర్వాత నీ మాట తీరు ఎలా మారిపోతుంది? బాగా డబ్బున్నోళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, పేదవాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు. అంటే ఇక్కడ నీ మాటల్లో, నీ జీవితంలో, నీ ప్రవర్తనలో ఏముంది? అబద్ధం ఉంది, అబద్ధం ఉంది. మీ ఆయన ఇంటి వారు, మీ ఆయన ఇంటి వారు, వారి బంధువులు, మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ ఇంటి వారు, మీ స్నేహితులు, మీ అయిన వారు ఇంటికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మార్పు ఉంటుందా? అక్కడ ఇక్కడ మార్పు ఉంది అంటే దాని అర్థం ఏంటి? అది అబద్ధం, అది అబద్ధం. సో నువ్వు అబద్ధం చెప్పడం లేదు కానీ అబద్ధంగా జీవిస్తున్నావు కదా. మరి నువ్వు అబద్ధంగా జీవిస్తుంటే మరి అప్పుడు నీ స్తుతి, నీ ప్రార్థన, నీ భక్తి ఏ విధముగా అంగీకరించబడుతుంది? జాగ్రత్త గమనించండి. నీకు యేసు ఎవరో తెలుసు, అప్పాదికి కూడా తెలుసు యేసు ఎవరో. బహుశా యేసు ఆజ్ఞలకు నువ్వు లోబడుతున్నావు, అప్పాది కూడా లోబడతా ఉన్నాడు. ఏయ్ షడప్ అంటే మౌనంగా ఉండిపోయాడు, గెట్అవుట్ అంటే వెళ్ళిపోయాడు. ఆయన నోరు మూసుకున్నప్పుడు కూడా ఇంకా మాట్లాడుతూ అరిచి గీలు చేసి అందరూ చేయలేదు. వాడు లోబడ్డాడు. ఏంటి వాణి లోబడ్డానికి, మన లోబడ్డానికి తేడా? వాడు విధేయత చూపించడానికి, నువ్వు విధేయత చూపించడానికి వ్యత్యాసం ఏంటి? క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, జాగ్రత్తగా గమనించండి. మన స్తుతి చెల్లిస్తున్నాం, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన వాక్యాన్ని బోధిస్తున్నాం, ప్రజల చేత మెప్పులు పొందుతున్నాం, అయితే ప్రభు చేత మెప్పు పొందుతున్నామా? ప్రభు వాటిని అంగీకరిస్తున్నాడా? నీ జీవితం సరిగా లేకుండా వీళ్ళు ఆయన గురించి సాక్ష్యం ఇస్తే ఆయన అంగీకరించడు, దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ అపవాది లోబడ్డాడు కదా, విధేయత చూపించాడు కదా. వాణి విధేయతకి ఏంటి వ్యత్యాసం? ఎందుకు వాడు లోబడినా వాడు విధేయత చూపించినా ప్రభు అంగీకరించలేదు? కారణం ఏంటి అని అంటే, క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇక్కడ లోబడ్డంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి భయముతో లోబడ్డం, రెండవది ప్రేమ మర్యాదలతో లోబడ్డం. భయముతో లోబడ్డం వేరు, ప్రేమ మర్యాదలతో లోబడ్డం వేరు, గౌరవంతో లోబడ్డం వేరు. ఇక్కడ అధిక శాతం మనం కూడా భయంతోనే భయపడతా ఉంటాం. భయంతో భయపడడం వేరు, ప్రేమతో భయపడడం, ప్రేమతో లోబడ్డం వేరు. ఈ రెండు చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి ఒక టీచర్ దగ్గర మనం భయపడతా ఉంటాం, భయపడతాం. ఎందుకు భయపడతాం తెలుసా? అది ఆయన మీద ప్రేమతో కాదు, ఆయన దగ్గర ఉన్న అధికారంతో. ఏంది ఆయన దగ్గర ఉన్న అధికారం? ఆయన నిన్ను కొట్టగలిగిన అధికారం ఆయనకుంది నువ్వు తప్పు చేస్తే. రెండోది ఆయన చేతిలో బెత్తం ఉంది, దాన్ని చూసి మనం భయపడుతున్నాం. ఆ బెత్తానికి భయపడుతున్నాం, ఆయనకున్నటువంటి ఆ పోస్ట్ అధికారాన్ని చూసి భయపడుతున్నాం. అంతేగాని ఆయన మీద ప్రేమతో కాదు, ప్రేమతో కాదు. ఆయన పైకి మనల్ని ఏ నించో అంటే మనం నించవచ్చు, ఏ కూర్చో అంటే కూర్చోవచ్చు, గెట్ అవుట్ అంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ సమయంలో మన మనసులో ఏమనుకుంటున్నాం? అది ఇంపార్టెంట్. మనసులో ఆయన ఎన్ని తిట్టుకుంటున్నాం? అఫ్కోర్స్ బయట కదా కనపడదు, కానీ అంతరంగంగా మనకు తెలుసు, అంతరంగా మనకు తెలుసు. ఈవెన్ ఈరోజు మనం చాలా మంది దేవునికి భయపడుతున్నాం, కానీ దేనికి భయపడుతున్నాం? అపవాది భయపడ్డాడు దేనికి? దేనికని? ఆయన సర్వోన్నతుడు కాబట్టి, ఆయన దగ్గర శక్తి ఉంది కాబట్టి. అందుకోసం అక్కడ ఏమన్నాడు, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా నువ్వు అని అన్నాడు. ఆ ముందు స్టేట్మెంట్, ఇదిగో నువ్వు దేవుని పరిశుద్ధుడు అనడానికి ముందు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అని అన్నాడు. అంటే అపవాదికి తెలుసు, హీ హ్యాస్ అన్ పవర్ పాలిష్ హిమ్, వాడిని నశింపచేయగలిగినటువంటి శక్తి ఈయనకు ఉంది అని తెలుసు కాబట్టి అందుకోడు భయపడ్డాడు, అందుకోడు లోబడ్డాడు. అది ప్రేమతో కూడిన భయం కాదు, మర్యాదతో కూడిన భయం కాదు, గౌరవంతో కూడిన భయం కాదు. ఇప్పుడు మనం కానీ లోబడకపోతే మనల్ని కంప్యూటర్ ఇక్కడి నుంచి నాశనం చేసేస్తాడు అన్న భయం. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాస్తవానికి విశ్వాసం మనం చెప్పుకుంటున్న మనలో కూడా ఇదే భయం ఉంది తెలుసా? ఈ భయం ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు, ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీకు రోజు ఉదయాన్నే బైబుల్ చదివి అలవాటు ఉంది అనుకుందాం, ఉదయాన్నే ప్రార్థన చేసుకుని అలవాటు ఉంది, ఈరోజు బైబుల్ చదవలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, ఆ రోజు నష్టం వచ్చింది అనుకో, రండి నీకు ఏమనుకో తెలుసా, ఈరోజు నేను ఉదయం బైబుల్ చదివి ప్రార్థన చేయలేదు కాబట్టి అందుకే నాకు ఈ నష్టం వచ్చింది, అందుకే నాకు ఈ నష్టం వచ్చింది. సో అందుకని మనసు చేస్తావు భయంతో, అమ్మో నేను బైబుల్ చదవకపోతే ఆయన నాకు మళ్ళీ ఏదో ఒక నాకు నష్టం వస్తుంది అంటే ఇంకా ఆయనకు వేరే పని పాట లేకుండా నీకు నష్టం కలిగించడానికి అదే పనిగా ఆయన ఒకరు కూర్చున్నాడు నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజు నువ్వు బైబిల్ చదవలేదు, నువ్వు వెళ్తూ వెళ్తూ మిస్టేక్ పడ్డావు, ఈ రోజు నేను ప్రార్థన చేయలేదు అందుకోసం నేను పడ్డాను అంటే దేవునికి ఇంక వేరే పనే లేక నువ్వు ఉదయం బైబిల్ చదవలేదు కాబట్టి నువ్వు బయటకు రాగానే చూస్తా ఉన్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు, వీడు ఎప్పుడు వస్తాడు అప్పుడు నేను పడబడదామా అని. చూసావా, నీకు తెలియకుండానే నువ్వు దేవునికి ఎలాంటి నిర్వచనాలు ఇచ్చావో, నీకు తెలియకుండానే నువ్వు దేవుని అధికారానికి నిన్ను ఏదో చేస్తాడని, నిన్ను కొడతాడని, లేకపోతే నిన్ను చంపేస్తాడని నువ్వు అలా భయపడుతూ నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావే కానీ నిజంగా ఆయన మీద ప్రేమతో కాదు, ఆయన చేసిన త్యాగమును గుర్తించి కాదు, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో దాన్ని అంగీకరించి కాదు. అది ఆయనకి ఇష్టం లేదు. ఆయన దగ్గరికి రాకపోతే ఆయన ఏదో చేసేస్తాడనో, లేకపోతే ఆయన కొడతాడనో, చంపేస్తాడనో, లేకపోతే నీకు ఏదో రోగాన్ని పెట్టేస్తాడనో. ఈవెన్ మనం కూడా చాలా మంది అలాగే భయపెడతా ఉంటాం, ఈవెన్ మీరు ఇప్పుడే గమనించండి, సువార్త చెప్పేటప్పుడు కూడా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నువ్వు నశించిపోతావు అని వాడిని భయపెట్టి బలవంతంగా దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నామే కానీ ఇదిగో వాట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ యూ. యేసయ్య నీ కోసం ఏం చేశాడు, ఎంత గొప్ప త్యాగం చేశాడు, ఆయన నీ ఎంత ప్రేమిస్తున్నాడు, నీ కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు అని ఆయన చేసిన త్యాగమును చెప్పడం మానేసి, ఆయన ప్రేమను వివరించడం మానేసి, ఆయన జడ్జ్మెంట్ గురించి చెప్తూ, కేవలం నరకం గురించే చెప్తూ మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తాం. ఈరోజు లోకస్తులు అదే మాట్లాడుతున్నారు, మా దేవుని దగ్గర కాకపోతే మీరు నశించిపోతారు అని చెప్పి 24 గంటలు మాకు మేము నాశనం అయిపోవాలని మీరు కోరుకున్నాం, మీరు నాశనం అయిపోవాలని మీరు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. వాళ్ళన్నది కూడా వాస్తవమే. ఎస్ అఫ్ కోర్స్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య నరకానికి వెళ్తారు, కాదనడం లేదు, అది వాస్తవమే, అది సత్యమే. కానీ భయపెట్టి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకురావద్దు. ప్రభు వారి కోసం ఏం చేశాడో, ఎంత గొప్ప త్యాగం చేశాడో ఆ ప్రేమను వివరించి వారిని ప్రభు దగ్గరికి తీసుకొని రండి. కానీ భక్తి సంబంధమైన ఆచారాలు చేయకపోతే ఇదిగో దేవుడు నిన్ను ఇలా శిక్షిస్తాడని చెప్తా ఉన్నా, భయపెడతా ఉన్నాం మనం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవుని దగ్గరికి రావాల్సింది భయముతో కాదు, ప్రేమతో రావాలి, గౌరవంతో రావాలి. దట్ ఈస్ వాట్ హీస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఆయన మన ముందు ఒక నియంతలాగా నిలబడడం లేదు, ఆయన మన ముందు ఒక తండ్రిలాగా తను తాను ప్రదర్శించుకుంటున్నాడు. ఇది మనం మర్చిపోతా ఉన్నాం. తప్పిపోయిన కుమారుణ్ణి ఆయన కర్రబట్టుకొని నిలబడి రారా అని చెప్పి అనడం లేదు. తప్పిపోయిన కుమారుణ్ణి తన రెండు చేతులు చాచి వెనక్కి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయి పడిపోయి గాయం తగిలి శ్రమ పడతా ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు ప్రభువుని విడిచిపెట్టావు కాబట్టి ప్రభు నిన్ను అలా కొట్టాడు, ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకో అని అంటున్నామే కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇప్పటికీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ ప్రభు తన రెండు చేతుల్ని వైపు చాచి వెనక్కి రమ్మ నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ప్రభు నీ కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు, ఆ త్యాగం వైపు చూడు, ఆ ప్రేమను విడిచిపెట్టద్దు అని చెప్పలేకపోతా ఉన్నాం మనం. మనం ప్రజెంట్ చేసే విధానంలో లోపముంది. ఆయన్ని ఒక నియంతగానే ప్రజెంట్ చేస్తూ ఉన్నాం, కానీ బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన్ని ఒక ప్రేమ కలిగినటువంటి వానిగా ప్రజెంట్ చేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఎస్ ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడే, కానీ ఆయన తీర్పు కంటే అత్యధికంగా మనం చూడాల్సింది ఆయన ప్రేమను. ఎందుకంటే ఆ తీర్పు నుంచి మనల్ని తప్పించగలిగింది కేవలం దేవుని ప్రేమ మాత్రమే. ఆ ఉన్నతమైన ప్రేమ మన కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. సో కాబట్టి ప్రేమతో రావాలి. ఇక్కడ అపవాది భయపడ్డాడు, లోబడ్డాడు, మాటకు విధేయత చూపించాడు. కారణం ఆయన మీద ప్రేమతో కాదు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడని, ఆయన అపవాదిని నశింప చేయగలిగిన శక్తి వానికి ఉందని దానికి భయపడి భయముతో లోబడతా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నేర్చుకుందాం, దేవునికి భయముతో కాదు కానీ ప్రేమతో లోబడండి. అయితే భయం ఉండకూడదా? భయం ఉండాలి. ఎక్కడ? పాపం చేసే విషయంలో భయం ఉండాలి. లోబడే విషయంలో భయం కాదు, లోబడే విషయంలో ప్రేమతో ఉండాలి. కానీ పాపం చేసే విషయంలో భయం ఉండాలి. భయము కలిగి పాపము చేయకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పాపం చెయ్యాలి అనుకున్నప్పుడు, నువ్వు తప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు, నువ్వు అబద్ధం ఆడాలి అనుకున్నప్పుడు, నువ్వు మోసం చెయ్యాలి అనుకున్నప్పుడు, నువ్వు మోసగించాలి అని అనుకున్నప్పుడు అప్పుడు నీ ఒంట్లో భయం కలగాలి. అప్పుడు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఈజ్ ద గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆయన న్యాయమును తీర్చేటువంటి దేవుడు, తీర్పును తీర్చేటువంటి దేవుడు అని భయపడి అప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, పాపం నుంచి దూరంగా పరిగెత్తాలి. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు బై మిస్టేక్ ఒకరిని పాపం చేస్తే అప్పుడు దేవుడు నిన్ను ప్రేమతో వెనక్కి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఆయన కఠినంగా నిలబడితే మనం ఎవ్వరం కూడా నిలబడలేం, ఎవ్వరం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. కానీ ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవునిలారా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాం. ఇదే మార్కు సువార్త 24-26 వచనాలు మనం చదువుకున్నాం. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే అట్ కపెర్నహూమ్, కపెర్నహూమ్లో జరిగింది. ఇంకా కపెర్నహూమ్లో ఎక్కడ జరిగింది? సమాజ మందిరంలో జరిగింది. అంటే ఇప్పుడు దయ్యం పట్టిన వాడు ఎక్కడున్నాడు? సమాజ మందిరం లోపల ఉన్నాడు. సమాజ మందిరం అంటే ఏంటి? యూదులు కూడుకొని ఆరాధించేటువంటి స్థలము. అంటే మన భాషలో చెప్పాలి అనంటే, మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఈజీ ద చర్చ్. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు, దురాత్మ పట్టిన వాడు ఎక్కడున్నాడంటే ఈజీ ద చర్చ్, సంఘం లోపలే కూర్చొని ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా అక్కడే కూర్చున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఎక్కడున్నాం? చర్చిలోనే కూర్చున్నాం. ఎవరిని ఆరాధిస్తున్నాం? ఆయన్నే ఆరాధన చేస్తున్నాం, ఆయన్నే స్తుతిస్తున్నాం. కానీ మనం అబద్ధికులమైతే, మన జీవితము అబద్ధమైతే, మన జీవితము మోసమైతే అది అంగీకరించబడదు. నువ్వు చక్కగా ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, కానీ మన జీవితం అబద్ధమైతే, మన జీవితం మోసమైతే అది అంగీకరించబడదు. కాబట్టి ఈరోజు అపవాదిని చూసి దానిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని మాత్రమే నేను ముందుకు తీసుకొని వస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, యువదేకాల సమయంలో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం మోసపోతా ఉన్నాం. దీన్ని బట్టి అంటే మనుషుల్ని మనల్ని పొగడ్డాన్ని బట్టి, మనుషుల్ని మనల్ని మెచ్చుకోవడాన్ని బట్టి మనం మోసపోతున్నాం. కానీ అంతరంగంగా మనమేంటో, మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. అందుకే ఒక భక్తుడు అంటాడు, నీవు చూస్తున్న నేను వేరు, నేను చూస్తున్న నేను వేరు అని అంటాడు. నీవు చూస్తున్న నేను వేరు, నేను చూస్తున్న నేను వేరు. నీవు చూస్తున్న నేను పైకి చాలా అందంగా, పరిశుద్ధంగా, ప్రార్థనాపరుడిగా కనబడుతున్నాను. కానీ నేను చూస్తున్న నేను, నాకు తెలుసు నేను ఎలా ఉన్నాను. నీవు చూస్తున్న నేను క్రీస్తుకు సమీపముగా ఉన్నాను, నేను చూస్తున్న నేను క్రీస్తుకు దూరంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను నిన్ను చూసినప్పుడు నువ్వు క్రీస్తుకు సమీపంగా ఉండొచ్చు, నీ జీవితం సమీపంగా ఉండొచ్చు, నీ జీవితం సత్యంగా ఉండొచ్చు. కానీ నిన్ను నీవు చూసుకునే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే నీ వ్యక్తిగతం, నీ అంతరంగం అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నీవు చూస్తున్న నీవు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అపవాది అబద్ధమాడేవాడు మాత్రమే కాదు, వాడు మోసగించేవాడు కూడా. ఒకవేళ మనం ఇతరులను మోసగిస్తున్నామా, అయితే మన ప్రార్థన అంగీకరించబడదు, మన స్తుతి అంగీకరించబడదు. అపవాది బ్రేక్స్, ఈ సటన్ బ్రేక్స్ అని అన్నాను, వాడు విడగొట్టేటువంటి వాడు అన్నాడు. ఒకవేళ నీవు నేను ఎవరైనా విడగొట్టేటువంటి వారంగా ఉన్నామా, అయితే మన స్తుతి, మన ప్రార్థన, మన ప్రసంగము అంగీకరించబడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానపరచువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. అంటే వీలైతే ఇద్దరి మధ్యలో అసమాధానం ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో మనం సమాధానాన్ని తీసుకొని వచ్చే వారముగా ఉండాలి, అప్పుడే మనం అంగీకరించబడతాం. చాలా మంది విశ్వాసులే, సంఘంలో ఉండేవాళ్ళే, ప్రార్థనలు చేసేవాళ్ళే, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా విడగొట్టే పనిలో ఉంటారు. అక్కడ మాటలు తీసుకెళ్ళి ఇక్కడ, ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పి, నేను అక్కడ చెప్పే మాటలు ఇక్కడ ఇక్కడ వీళ్ళకి చెప్పి ఎవరికి తెలియలే అని అనుకుంటుంటారు. ఒక రెండు కుటుంబాల మధ్యలో, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఏదైనా చిన్న భేదాభిప్రాయం ఉందనుకోండి, ఆ ఒక్కదాన్ని బేస్ చేసుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళ దగ్గర సమాచారాన్ని తీసుకొని దీనంతటిని ఎవ్వరికి తెలియకుండా చాలా తెలివిగా అక్కడికి చేరవేసి, ఇదిగో చూసావా వాళ్ళని గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. సో నీకు తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా దూరం అధికం అవడానికి నువ్వు కారణమయ్యావు. అంటే నువ్వు విడగొట్టేటువంటి వాడివి అయ్యావు. ఇప్పుడు వాస్తవానికి నువ్వు సత్యం చెప్పావా, అసత్యం చెప్పావా? వాళ్ళు ఏం చెప్పారో దాన్ని యాజ్తీసుకు తీసుకెళ్ళి నువ్వు చెప్పావు. జాగ్రత్తగా, నువ్వు సత్యమే చెప్పావు, నువ్వు అసత్యం చెప్పలేదు, అబద్ధం ఏం చెప్పలేదు. నువ్వు వాళ్ళు ఏం చెప్పారో దాన్నే తీసుకెళ్ళి చాలా చెప్పి, నేనేం అబద్ధం చెప్పలే, కల్పించి చెప్పలేదండి, చెప్పిందే చెప్పా. అసలు నిన్నెవరు చెప్పమన్నారు? నీకు అదే అక్కడే మన మెచ్యూరిటీ అనేటువంటిది బయటపడుతుంది. నీ పరిపక్వత అనేటువంటిది బయటపడుతుంది. మనం ఒక వ్యక్తి చెప్పినప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు ఇది చెప్పడం ద్వారా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా విభేదము పెరుగుతుందా తరుగుతుందా అన్నది ఆలోచన చేయాలి. విభేదం పెరుగుతుందా తరుగుతుందా అన్నది ఆలోచన చేయాలి. నేను సత్యం చెప్తాను లేదా కానీ ఇక్కడ కాన్సెప్ట్. అలానే నేను అసత్యం చెప్పదు కూడా చెప్పట్లేదు. అసలు చెప్పద్దు, మౌనంగా ఉండు. ఇట్స్ బెటర్ టు కీప్ క్వైట్. నేను అది పనిగా తీసుకుని వెళ్ళి సమాచారాన్ని అక్కడ చేరవేసి ఇంకా నువ్వు విడగొట్టేటువంటి వానిగా ఉన్నావు కదా. ఆ స్వబుద్ధి, ఆ బుద్ధి అది అపవాది దగ్గర నుంచి వచ్చింది కదా. మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? అందరితో సమాధానంగా ఉండి, అందరినీ సమాధానపరచుడి. అంటే వీలైతే నువ్వు వాళ్ళిద్దరిని దగ్గర చేసే విధంగా, ఇద్దరిని సమాధానపరిచే విధంగా ఉండాలి. కానీ విడగొట్టేటువంటి వానిగా ఉండకూడదు కదా. ఇక్కడ వీళ్ళిద్దరిని విడగొట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో నీకు ప్రయోజనం కలుగుతుంది. అంటే ఇక్కడ నువ్వు నీ స్వార్థాన్ని చూసుకొని నీ స్వలాభం కొరకు వీళ్ళిద్దరిని ఇంకా ఇంకా విడగొడుతున్నావు. చాలా చక్కగా అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చేరవేసి. అందుకోసం ఏఆర్ స్టీఫెన్సన్ గారు ఒక చక్కని పాట రాశారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి. ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి తీసుకెళ్లొద్దు, ఇంటి సంగతి అక్కడ మోసుకెళ్ళొద్దు. నువ్వు క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, సమతుల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషము కలదు. నువ్వు కూర్చొని అనవసరంగా విస్తారమైన మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఖచ్చితంగా దోషం ఉంటుంది. నీకు తెలియకుండా నువ్వు మోసపోతావు. నువ్వు అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి నువ్వు బ్రేకింగ్ తీసుకొని వస్తున్నావు, అక్కడ విడగొడతా ఉన్నావు. నీ వలన ఇద్దరు కలవకపోయినా పర్లేదు, కానీ నీ వలన ఇద్దరు విడిపోకూడదు. రెండు కుటుంబాలు విడిపోకూడదు, సహోదరులు విడిపోకూడదు, భార్యాభర్తలు విడిపోకూడదు. నువ్వు ఏ స్థానంలో ఉన్నప్పటికీ, నువ్వు అమ్మ స్థానంలో ఉన్నప్పటికీ, నువ్వు అత్త స్థానంలో ఉన్నప్పటికీ, నువ్వు కోడల స్థానంలో ఉన్నప్పటికీ, కొడుకు స్థానంలో ఉన్నప్పటికీ, భర్త స్థానం, భార్య స్థానం, ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ విడగొట్టేవానిగా ఉన్నావంటే నువ్వు అపవాది సంబంధివే. నువ్వు అపవాది సంబంధివి అయితే నీ స్థుతి అంగీకరించబడదు, నీ సాక్ష్యం అంగీకరించబడదు. నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. నీ స్థుతి అంగీకరించబడాలి అనంటే, నీ సాక్ష్యం అంగీకరించబడాలి అనంటే, నీవు అపవాదితో ఏ విధమైన సంబంధము లేకుండా ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించాలి. ప్రభుకి భయముతో కాదు, ప్రేమతో. ఆయనని ఒక నియంతగా చూడవద్దు, కానీ ఒక ప్రేమామయుడిగా, ఒక కరుణామయుడిగా, ఒక దయామయుడిగా చూడు. ఆ విధంగా చూసి నువ్వు ప్రభు దగ్గరికి రా. ఒకవేళ పాపం విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన కఠినమైనటువంటి వాడే. ఎందుకంటే ఆయన పాపం విషయంలో కఠినంగానే ఉంటాడు, కానీ పాపి విషయంలో కాదు. నువ్వు పశ్చాత్తాపడితే ఆయన అంగీకరించేటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో మన జీవితాలు మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపవాది సంబంధులుగా ఉండకుండా పరిశుద్ధమైనటువంటి దేవుని బిడలముగా, దేవుని బిడల సంబంధులముగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనకి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.